அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்க்ருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. கூஜந்தோ ராம ராமேதி மதுரம் மதுராட்சரம் ஆருஹ்ய கவிதாசாகாம் வந்தே வால்மீகி கோகிலம். ஆஞ்சநேயமதி பாடலானனம் காஞ்சனாத்ரி கமனீய விக்ரஹம் பாரிஜாத தருமூலவாசினோ பாவயாமி பவமானநந்தனம். ஆபதாம பஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். மலி செப்பண்டி ஆபதாம பஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். மூடோசாரி கூட செப்பண்டி ஆபதாம பஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். ஈரோஜு வைகுண்ட ஏகாதசி கனக வைகுண்டம் நுஞ்சி ஸ்ரீமன்னாராயணுடு மொட்டமொதட பூலோகானிக்கு திகிவச்சின திதி கனுக ராமநாமஸ்மரணம் மும்மாறு சேசுக்குனாம் மனம். பூயோ பூயோ அண்டே பதே பதே, நம்பர் ஆஃப் டைம்ஸ் அனு அர்த்தம் அன்னமாட. நமாம்யஹம் நமஸ்காரம் చేస్తున్నాను నేను. அஹம் அண்டே நேனு, நமாமி நமாமி அஹம் நமாம்யஹம் நேனு பதே பதே ராமுனிக்கு நமஸ்கரிஸ்துனாను. ரோஜு பதே பதே நமஸ்கரிச்சகபோயினா கணேசு இலாண்டி பர்வதினாலு வச்சினப்புடேனா நமஸ்கரிஞ்சாலி? சித்தசுத்திதோ நமஸ்கரிஞ்சாலி. மன பூர்வஜன்ம சுக்ரத பரிபாகம் வல்ல ఈ పవిత్ర తిథి వచ్చినప్పుడు కూడా రామాయణం వినగలుగుతున్నాం, రాముణ్ణి దర్శనం చేసుకోగలుగుతున్నాం. రామావతారం తరువాత అవసరమైన అవతారాల్లో రామావతారానికి ఎంత విశిష్టత ఉన్నదో పరిపూర్ణ అవతారంలో కృష్ణుడికి అంతకంటే ఎక్కువ విశిష్టత ఉన్నది. అందుకే కృష్ణం వందే జగద్గురు అన్నాం. అటువంటి జగద్గురుడి పాదాల కింద కూర్చుని రాముడి కథ మనం వినగలుగుతున్నాం మన పూర్వజన్మ సుకృతం వల్ల. పరమధర్మస్వరూపుడైన రామచంద్ర ప్రభువు చేతిలో కుంభకర్ణుడు మరణించగానే ఆ తర్వాత ఎంతోమంది వీరులు అతికాయుడు లాంటి వాళ్ళు కూడా చచ్చిపోయిన తర్వాత, అతికాయుడు అంటే చాలా ఇష్టం రావణాసుడికి, ధాన్యమాలని కొడుకు, వాడు కూడా పోయేసరికి రావణుడికి మతే పోయింది. ఇంతవరకు తనకు ఎక్కడా ఎదురు లేదనుకున్నాడు వాడు. కొంతకాలం అప్రతిహతంగా విజయాలే లభిస్తున్నాయి అనుకోండి, ఆ వ్యక్తికి అహంకారం వస్తుంది, నేను ఏ పని తలపెట్టినా అందులో ఆటంకం ఉండదనుకుంటాడు. ఇది భగవద్ అనుగ్రహం వల్ల లభించింది అనుకోడు. దైవం అనుగ్రహిస్తే మన నోటి వెంబడి మాట వస్తుంది, పరమాత్ముడు అనుగ్రహిస్తే మనం ఏ పని తలపెట్టినా ఆటంకం లేకుండా సాగుతుంది. ఈ విషయం మర్చిపోయి ఇది నా ప్రయోజకత్వం, నా గొప్పతనం అనుకున్నప్పుడే భగవంతుడు ఎత్తి మీద గట్టిగా పడతాడు. రావణుడికి అన్ని విజయాలే లభించాయి, ఏదో మధ్య మధ్యలో ఒకటి అయినా దెబ్బలు తగిలినా అవి పెద్ద లెక్కల్లో కదా వాడికి. కానీ ఇప్పుడు అలా కాదే, ఇంతవరకు ఎవరూ ఊహించలేని రీతిలో కుంభకర్ణుడు వధింపబడ్డాడు. ధాన్యమాలిని అంటే అతనికి ఎంతో ఇష్టం, ఆ చిన్నపెళ్ళాం కొడుకు, అతికాయుడు పోయాడు, ఇంకా ఎంతోమంది మహావీరుడు విరూపాక్షాదులు చచ్చిపోయారు. దాంతో వాడికి ఆశ్చర్యం కలిగి ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నాను, నేను వెళ్ళడమే తప్ప తిరిగి వచ్చిన వాడు ఎవడూ కనపడడం లేదు, యుద్ధరంగానికి వెళ్ళినవాడు వెళ్ళినట్టే వెళ్ళిపోతున్నాడు, పిల్లి దగ్గరికి చేరిన ఎలకల్లా అయిపోతున్నారు మా వాళ్ళు. అహోను బలవాన్ రామో మహదస్త్ర బలంచవై, ఏమి రామబలం అని ఇప్పుడు మొదటిసారిగా రాముడిని ప్రశంసించాడు. రాముడి బలం ఎంత గొప్పదో, అతని దగ్గర ఉన్న గొప్ప గొప్ప అస్త్రములు కూడా అంత గొప్పవి. రాక్షసాది మహావీరులందరూ ఒక్క దెబ్బకి ఎగిరిపోతున్నారు ఆయన దెబ్బకి. దీనిని బట్టి ఇతడు సామాన్య మానవుడు కాదనిపిస్తోంది రా. తం మన్యే రాఘవం వీరం నారాయణమనామయం. ఏ విధమైన తెగులు, ఆటంకం, ఎదురు ఎరగని విష్ణుమూర్తే రాఘవుడి రూపంలో పుట్టాడు అని ఖాయంగా చెప్పాడు వాడు అక్కడ. దీనిని బట్టి నాకు ఏమనిపిస్తోంది, విష్ణువే ఈ రాముడి రూపంలో వచ్చాడు. అనామయుడు అనడం ద్వారా ఆయనకి ఏ ఆటంకం లేదని ఒక అర్థం, సనాతనుడు అని ఒక అర్థం, నిరంతరం ప్రపంచమంతా వ్యాపించి ఉండే మహాత్ముడు అటువంటి విష్ణువే ఈ రాముడు అయి ఉంటాడు. ఇంకా చాలా జాగ్రత్తగా మనం లంకానగరాన్ని కాపాడుకోవాలి, అశోకవనాన్ని కూడా కాపాడుకోవాలి అని భయపడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, దుఃఖిస్తూ ఉంటే అప్పుడు మళ్ళీ అతని కుమారుడు ఇంద్రజిత్ వచ్చాడు. ఇంతవరకు యుద్ధానికి వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చిన వాడు వీడొక్కడే, మిగతా వాళ్ళంతా పోయారు. ఇంద్రజిత్ మాత్రం తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న ఎందుకు ఇంత బెంగ పెట్టుకుంటావు, నువ్వు మహావీరుడివి, ప్రపంచంలో ఉన్న ప్రతి రాక్షసుడు నిన్నే ప్రభువుగా భావించాడు, ఏదో అప్పుడప్పుడు కొంచెం సావుదెబ్బలు తగులుతున్నా నిన్ను ఎప్పటికీ ఎదిరించేవాడు పుట్టడం నా నమ్మకం. నతాత మోహం ప్రతి గంతుమర్హసి, నువ్వు మోహం పొందద్దు, అనగా ఏ విధమైన విచారము పొందద్దు. ఇంద్రజిత్ ఇంకా బతికే ఉన్నాడు, నేను బ్రతికి ఉన్నంత వరకు నీకు మోహము వద్దు, శోకము వద్దు, బాధ వద్దు, భయము వద్దు, మళ్ళీ నన్ను యుద్ధానికి పంపించు, నేను వారిద్దరి ప్రాణాలతో పాటు మొత్తం వానరులందరి ప్రాణాలు తీసివేస్తాను, సమర్థః, నేను సమర్థుణ్ణి. కారణం, కుంభకర్ణుడు ఎంత గొప్పవాడైనా మహావీరుడైనా ఎదురుగుండా నిలబడి కనబడి యుద్ధం చేస్తాడు, నేను కనబడను, నా బాణాలే కనబడతాయి, నేను అదృశ్య రూపంతో యుద్ధం చేస్తాను కాబట్టి నన్ను ఎలా కొట్టగలుగుతారు, ఎదురుగుండా ఉన్నవాడు సావుదెబ్బ కొట్టచ్చు, వాడు కనపడ్డం, వాడి మాట వినబడుతుంది, వాడు వేసిన ఆయుధం వచ్చి తగులుతుంది, అటువంటి వాడితో యుద్ధం చేయడం చాలా కష్టం. నేను దొంగ దెబ్బ తీస్తాను, మాయా యుద్ధం చేస్తాను, ఇంద్రుణ్ణి జయించిన వాడిని నేను, అందుకే నన్ను ఇంద్రజిత్ అన్నారు. అటువంటి నా ప్రతిజ్ఞ విను, ఇమాం ప్రతిజ్ఞాం శృణు శక్రశత్రోః సునిశ్చితాం పౌరుషదైవయుక్తాం అద్యైవ రామం సహ లక్ష్మణేన సంతర్పయిష్యామి శరైరమోఘై. ఇంద్రుణ్ణి జయించిన నేను ఇప్పుడే శపథం చేస్తున్నాను విను, ఈ క్షణమే యుద్ధరంగానికి పడతాను, పదునైన భయంకరమైన తిరుగులేని నా బాణాలతో వాణ్ణి కొట్టి వెనక్కి తిరిగి వస్తాను. వాళ్ళని చంపకుండా రాను.
ఈరోజు నా పరాక్రమాన్ని అశ్విని దేవతలు, ఇంద్రుడు, సూర్యుడు, సకల దేవతలు చూస్తారు.
ఆ రాముడు విష్ణువో లేకపోతే కృష్ణుడో మనకు అనవసరం. నా ఎదురుగుండా యుద్ధంలో నిలబడిన వాడు ఎవడై నా యుద్ధరంగంలో మరణించి తీరవలసిందే. ఇలా పలికి ఇంద్రజిత్తు యుద్ధానికి బయలుదేరాడు.
వీడికి ఒక టెక్నిక్ ఉంది. బ్రహ్మదేవుడు వీడికి ఇచ్చిన ఒక వరమే వాడికి ఆ టెక్నిక్. నికుంభిల అని ఒక వనం ఉన్నది, దాన్ని చైత్యము అంటారు. చైత్యము అంటే మీకు తెలిసే ఉండొచ్చు కదా, రాళ్లతో కట్టబడిన ఒక పెద్ద కట్టడాన్ని, రాతితో నిర్మింపబడినటువంటి ప్రాకారాన్ని చైత్యము అంటారు. పూర్వం పెద్ద పెద్ద శిలలతో కట్టేవారు. ఇప్పుడు రామేశ్వరం గుడి చూడండి, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఆకాశం అంత ఎత్తు స్తంభాలు ఉంటాయి. తంజావూరు చూడండి, లేకపోతే తిరుపతిలు చూడండి, ఇలాంటి ప్రాచీన క్షేత్రాలన్నీ, అహోబలం చూడండి, పెద్ద పెద్ద శిలా తోరణాలు ఉంటాయి. ఇంతంత రాతి స్తంభములతో కట్టబడిన పెద్ద కట్టణమును, ఒక మహాభవనాన్ని చైత్యము అంటారు. అందులో నికుంభిల అని ఒక దేవతని ప్రతిష్ఠించాడు ఇంద్రజిత్తు. వాడు అమ్మవారిని ఉపాసిస్తాడు. ఈ అమ్మవారు క్షుద్రోపాసకులకి బలమిచ్చేటటువంటి అమ్మవారు. ఆవిడ్ని అందులో ప్రతిష్ఠించి ఆ చైత్యం ప్రక్కనే, అనగా ఈ రాతి కట్టడం పక్కనే ఓ పెద్ద వనం నాటాడు. అద్భుతమైనటువంటి వనం, అన్ని మర్రి చెట్లే ఉంటాయి అందులో. ఆ మర్రి చెట్లు ఉన్నవాడు ఎవడికి కనపడ్డ, నల్లగా శాఖోపశాఖలతో పెరిగిన మర్రి చెట్లు. ఆ మర్రి చెట్ల మధ్యలో మరో పెద్ద చెట్టు ఉంది, దానిని నికుంభిల వృక్షము అంటారు. ఆ వృక్షం దగ్గర కూర్చుని వీడు అప్పుడప్పుడు యజ్ఞం చేస్తాడు. ఎప్పుడైనా యుద్ధంలో శత్రువులు జయించలేకపోతే వాడు ఆ చెట్టు కింద కూర్చుని యజ్ఞం చేసి యుద్ధానికి బయలుదేరాడా, ఇక వాడికి తిరుగులేదు. 24 గంటల్లోపు వాడి చేతి శత్రువులు చచ్చిపోతారు. ఈ ఎఫెక్ట్ వాడికి ఒక రోజు ఉంటుందన్నమాట, డే అండ్ నైట్. అలాగే అన్ని వేళలా నికుంభిల యాగం చేయకూడదట, ప్రాణం మీదకి వచ్చినప్పుడే చేయాలి. ఉత్తప్పుడు ఏం చేస్తాడు వాడు, ఆ చెట్టు దగ్గరకు వచ్చి అక్కడ యజ్ఞవాటికి దగ్గర ఒక నల్ల మేక బలిచ్చి యజ్ఞవాటికి దగ్గర ఉన్న చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి వస్తాడు. అలా వచ్చినప్పుడు వాడికి అదృశ్య శక్తి వస్తుంది. ఈ అదృశ్య శక్తి వల్ల మేఘాలలోకి వెళ్ళిపోతాడు, ఎవరికీ కనబడ్డు. అక్కడి నుంచి వాడు వేసే బాణములు, ఒక బాణం వేస్తే అవి 100,000 బాణములుగా మారి శత్రువులు కొట్టేస్తూ ఉంటాయి. వాడు వేసేది ఒకటే బాణం, కానీ ఆ బాణం అలా అలా విడిపోయి 200,000 బాణములుగా మారి శత్రువుల మీద పడిపోతూ ఉంటే ఈ బాణవర్షం దెబ్బకి ఎంతటి వాడైనా ఎగిరిపోవలసిందే, యుద్ధరంగంలో మరణించవలసిందే, అంతటి వరం వాడుకున్నది. అందుకే వాడు ముందుగా లంకానగరం నుంచి బయలుదేరేటప్పుడు తాను నిరంతరం యజ్ఞం చేసే ప్రాంగణానికి వెళ్ళాడు. ఆ ప్రాంగణంలో యజ్ఞగుండం దగ్గరికి వెళ్ళాడు. అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళి నల్ల మేకను పట్టుకున్నట్ట, బతికొండగా మెడలా పట్టుకుని అలా విరిచి అందులో వేస్తాడు వాడు. అందుకే ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నారు, త్యాగస్య కృష్ణవర్ణస్య గళంజగ్రాహ జీవత. ఈ బలునిచ్చేవాళ్ళు 2 రకాలు, కత్తితో దాన్ని నరికి అప్పుడు ఆ తలం తీసుకెళ్ళి యజ్ఞగుండంలో వేసే క్షుద్రులు కొందరు. వీడు అలా కాదు, బతికున్న మేకని ఆ చేత్తో గట్టిగా ఇలా పట్టుకుని ఒక్క నొక్కు నొక్కి ఇలా లాగుతట, లాగితే మెడ ఊడిపోతుందన్నారు. అలా ఊడగొట్టి ఆ నల్ల మేకని ముందు తల, తర్వాత మొండం, నెత్తురుతో పాటు యజ్ఞగుండంలో వేస్తాడు. అదొక విచిత్ర భయంకర పూజ. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అందుకే వాళ్ళని ఎప్పటికప్పుడు ధర్మదేవతలు సంహరిస్తూ ఉంటారు. ఈ దుర్మార్గుడి కంటే ఇంకా 7 ఆకులు చదివిన వాడండి జరాసంధుడు. జరాసంధుడు 16,000 మంది రాజకుమారకుల్ని చెరసాల్లో పెట్టి ఆ తర్వాత భైరవ విగ్రహం ఒకటి పెట్టి భైరవేశ్వరుడు అనే పేరుతో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈ రాజకుమారుల్లో రోజు ఒక్కొక్క రాజకుమారున్నో ఇద్దరునో ముగ్గురునో నరికి ఆ నెత్తురుతో శివుడికి అభిషేకం చేసేవాట. పోనీ ఒక్క దెబ్బకు చంపడం కాదు, ఒక్కొక్కడిని ముక్కు కోసి ఆ ముక్కు దగ్గర నుంచి కారుతున్న నెత్తురు బట్టి గిన్నెతో దానితో అభిషేకం చేస్తాట. ఒక్కొక్కడిని ఈ గొంతు దగ్గర ఇలా కసిక్కును కోసి ఆ నెత్తురు గిన్నెలో పట్టి దాన్ని తీసుకెళ్ళి అక్కడికి వస్తాడు. వీడిని పూర్తిగా చంపడం, గొంతు కోసి వదిలేస్తాడు. వాడు కొట్టుకుని కొట్టుకుని చావాలన్నమాట. ఒక్కొక్కడిని గుండి కోసి అక్కడి నుంచి నెత్తురు తీస్తాడు. వాడికి క్రూరత్వం ఆనందం. అందువల్ల ఎప్పుడు ఎవరిని ఏ పార్ట్లో కోసి అక్కడి నుంచి నెత్తురు తీస్తాడో తెలియదు. ఆ నెత్తురుతో భైరవాభిషేకం చేశాడు. అందుకే కృష్ణుడు ఇలాంటి భైరవాభిషేకం శివుడికి ఎవడన్నా చేస్తట్ట దుర్మార్గుడు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయాలి, ఆవు పాలతో అభిషేకం చేయాలి, ఓరి దిక్కుమాలాడు, అందుకే నిన్ను చంపడానికి వచ్చానన్నాడు. ఏమిటో కొంతమంది మానవులకి, వాడు మానవులుగా పుట్టి కూడా క్రూరులు, అయితే వీడు రాక్షసుడు కాబట్టి స్వతసిద్ధంగా క్రూరత్వం ఉంటుంది. ఆ క్రూరత్వంతో మేకలను గొంతు పెట్టుకుని ఒక లాగులాగి పిసికి అందులో వేసేసాడు. అప్పుడు యుద్ధభూమిలో పొగ లేకుండా అగ్నిజ్వాల పైకి వచ్చింది ఆ యజ్ఞగుండం దగ్గర. ఆ అగ్నిజ్వాల చుట్టూ ప్రదక్షిణ చేయగానే వెంటనే అందులోంచి అగ్నిహోత్రుడు దివ్య బాణాలు ఇచ్చాడు, మంచి బంగారపు ఆభరణాలు ఇచ్చాడు, ఇవి ధరించన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు ఇంద్రజిత్తు, ఈ అగ్నిహోత్రుడిని అభిచార హోమంతో క్షుద్ర పూజతో బలులతో సంతోషపెట్టి ఆభరణాలు బాణాలు పొందాక ఒక అస్త్రం బ్రహ్మాస్త్రాన్ని ఆవాహన చేశాడు. అది బ్రహ్మాస్త్రం. సాధారణంగా బ్రహ్మాస్త్రాన్ని ఎల్లవేళలో ఆవాహన చేయకూడదు, అలా ఎప్పుడూ అవసరం పడినప్పుడు ఆవాహన చేస్తారు. మళ్ళీ ఆవాహన చేసేటప్పుడు ఒక్క వ్యక్తిని మాత్రమే చంపుగాక అని ఆవాహన చేస్తారు. ఇప్పుడు లక్ష్మణుడు నిన్న అతికాయుడిని చంపాడా, అప్పుడు ఒక్క అతికాయుడు మాత్రమే మరణించుగాక అని బ్రహ్మాస్త్రం వేశాడు. కానీ వీడు అలా కాదు, సకల వానర జాతుల యొక్క నాశనం కోసం నాకు ఈ బ్రహ్మాస్త్రం లభించుగాక అన్నాడు అని మంత్రించి ఆ తర్వాత ఆ బ్రహ్మాస్త్రాన్ని రథం చుట్టూ తిప్పగానే రథం మాయమైపోయింది. ఇంకా రథం ఎవరికి కనబడదు. వాడు రథంలో యుద్ధానికి వచ్చినా వాడు కనిపించాలి అనుకుంటేనే కనిపిస్తాడు, లేకపోతే ఎవరికి కనపడ్డు. ఈ విధంగా రథాశ్వములతో పాటు, సారథితో పాటు, ఆయుధములతో పాటు వాడు అంతర్హితుడైపోయాడు, ఆకాశానికి ఎగిరి మరీ అంతర్ధానం అయిపోయాడు. ఆ పైనుంచే రాక్షసులతో ఇలా అన్నాడు, రాక్షస వీరులారా, ఇప్పుడు నేను అంతర్ధానమై యుద్ధానికి వస్తున్నాను, నేను మీ వెంట ఉన్నాను గనక ధైర్యంగా వెళ్ళి వానరుల మీద పడండి, వానరులను మీ బాణాలతో కత్తులతో గదలతో చీల్చి చెండాడండి, నేను పైనుంచి అస్త్రప్రయోగం చేసి మొత్తం వానరులందరినీ సంహరిస్తానడగానే ఓ ఇంద్రజిత్తు మనకి అడ్డగా ఉన్నాడు కదా అని అడుకుని ఈ మొండేళ్ళు రాక్షసులంతా యుద్ధరంగంలోకి దూకారు. ఘోర యుద్ధం మళ్ళీ యథాప్రకారంగా రాక్షసులకి వానరులకి మధ్యలో సాగింది. ఇంద్రజిత్తు పైనుంచి అదృశ్య రూపంతో మేఘాల చాటు నుంచి ప్రయోగిస్తున్న శరాలకి వానరుల యొక్క శరీరాలన్నీ చిన్నాభిన్నమైపోయాయి, వాళ్ళ శరీరాలు తెగిపోతున్నాయి. వాడు 5 బాణాలతో అంగదుండి కొట్టాడు, 7 బాణాలతో హనుమంతుణ్ణి కొట్టాడు, 3 బాణాలతో ఋషభుణ్ణి కొట్టాడు, 10 బాణాలతో సుగ్రీవుణ్ణి కొట్టాడు. వాడు కొట్టిన బాణాలు కనపడుతున్నాయి తప్ప వాడు కనపడ్డ, అరుస్తూ మేఘాలలోంచి గర్జిస్తూ బాణాలు వేస్తున్నాడు వాడు. ఒకసారి కుడివైపు నుంచి, ఒకసారి ఎడమవైపు నుంచి, ఒక్కొక్కసారి వెనక నుంచి, ఒక్కొక్కసారి ముందు నుంచి వాడి అరుపులు వినపడుతున్నాయి. వాడు ఎటున్నాడో చూసేలోపు బాణములు వచ్చి మీద పడిపోతున్నాయి, బాణాల దెబ్బలు తగిలి చిన్నాభిన్నమై పడిపోతున్నారు వానరులు. ఎప్పుడు యుద్ధరంగంలో తిరుగులేని సుగ్రీవాదులు కూడా పడిపోయారు, కారణం ఎటు నుంచి బాణం వస్తుందో తెలియదు కనుక వాడు కనపడ్డం, ఇటు చూసేలోపు అటు నుంచి బాణం వస్తుంది. వాళ్ళ శరీరములు చిన్నాభిన్నమైపోయి చర్మం ఊడిపోయి ఎముకలు గుజ్జు బయటకు వచ్చి నెత్తురు బొడ బడ కారడం మొదలుపెట్టింది. పైగా అదృశ్య రూపంలో కత్తులు కూడా విసిరేటవాడు, ముసలాలు విసిరాడు, అంటే రోకళ్ళు విసిరాడు, గండ్రగొట్టాళ్ళు విసిరాడు. అదొక వర్షం, తుఫాన్ వచ్చినప్పుడు కూడా అంత భయంకర వర్షం కురవదట, అటువంటి వర్షాన్ని శరవర్షం కురిపించేశాడు వాడు. పైగా వాడి బాణములు మంచి పదులుగా వాడిగా ఉన్నాయి. ఇళ్లల్లో ఏడాది పాటు వంటకు ఉపయోగించిన కత్తిపెట్టలు కదా వాడు వేసేది, ఈ కత్తిపెట్టలు వంకాయలు కోయడానికి కూడా మనకి రావు. అలా కాకుండా మంచి తీవ్రముగా పదులుగా సునిశ్చితంగా ఉన్న బాణాలు వచ్చి పడిపోతున్నాయి. వానర వీరులు విషాదగ్రస్తులైపోయారు. అప్పటికీ పాప వాళ్ళు వానరులు రాక్షసుల చేతుల్లో ఎదురుగుండా కనపడుతున్నటువంటి రాక్షసుల చేతుల్లో ఉన్న ఆయుధాలతో వాళ్ళు కొడుతున్నారు, కానీ కొట్టేలోపు మీదకు వచ్చి బాణాలు పడిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేశాడు హనుమంతుడు, ఈ దుర్మార్గుడు ఎక్కడున్నాడు ఆకాశంలో వీడిని పట్టుకుందాం, నాతో పాటు పైకి రండి అని అంగదుణ్ణి సుగ్రీవుణ్ణి గంధమాధనుణ్ణి జాంబవంతుణ్ణి సుషేణుణ్ణి వెంట పెట్టుకుని పైకి ఎగిరాట. ఈ పైకి ఎగిరి వాడి కోసం అన్వేషించేలోపు ఇంద్రజిత్తు ఏకకాలంలో తన మాయతో అన్ని వేపుల నుంచి బాణాలతో కొట్టేశాడు. హనుమంతంచ సుగ్రీవ మంగదం గంధమాదనం జాంబవంతం సుషేణంచ వేగదర్శినమేవచ మైందంచ ద్విధం నీలం కవాక్షం గజగోముఖౌ కేసరిం హరిలోమానం విద్యుద్దంష్ట్రంచ వానరం. ఏకకాలంలో హనుమంతుణ్ణి, సుగ్రీవుణ్ణి, జాంబవంతుణ్ణి, సుషేణుణ్ణి, వేగదర్శిని, నీలుణ్ణి, మయందుణ్ణి, గవాక్షుణ్ణి, గోముఖుణ్ణి, గజుణ్ణి, కేసరిని, హరిలోలుణ్ణి, విద్యుత్తుష్ణుణ్ణి, సూర్యానుణ్ణి, జ్యోతిముఖుణ్ణి అందరినీ వడిపారేశాడు. ఆ బాణములు ఈ నుదురు దగ్గర నుంచి కన్నురెప్పల దాకా తగిలాయి. కంటి రెప్ప వరకు బాణములు తగలడం వల్ల ఇలా పైకి చూస్తూ ఈ ఇంద్రజిత్తుని అన్వేషించటానికి వెళ్ళిన వాళ్ళ కళ్ళు కనిపించకుండా పోయాయి. ఇక్కడ కంటి రెప్పల దగ్గర, కనుబొమ్మల దగ్గర బాణాలు కొడితే నెత్తురు గారిపోయి ఏం చూడగలుగుతారు? దాంతో వాళ్ళంతా డాంబరి కిందకి దిగి పడిపోయారు. ఏకకాలంలో ఇంతమందిని పడగొట్టిన వీరుడు ఎంతవరకు రాక్షసుల్లో ఒక్కళ్ళేడట. ఆ క్రెడిట్ కేవలం ఇంద్రజిత్తుకే తగ్గిందంట. మొత్తం అందరూ పడిపోయారు. మంత్రపూర్వక బాణాలు, అదృశ్యపూర్వకమైన బాణాల దెబ్బకి వాళ్ళంతా తీవ్రంగా గాయపడి పడిపోయారు. ఇప్పుడు ఏం చేశాడు? వీళ్ళంతా పడిపోగానే రామలక్ష్మణుల మీద బాణాలు ప్రయోగించాడు. రాముడికి లక్ష్మణుడికి శరీరములో బాణము గుచ్చుకొని స్థలమంటూ లేదట. ఆపాద మస్తకం కాలు దగ్గర నుంచి తల వరకు శరీరం అంతా బాణాలతో నిండిపోయింది. అసలు ఏం కనపడటం లేదు వాళ్ళకి, అసలే చీకటి. ఆ చీకటికి తోడు బాణములు వచ్చి మీద పడిపోతుంటే ఆకాశం నుంచి సూర్యుడు కిరణములు కనపడటం లేదు, చంద్రుడు కనపడటం లేదు, నక్షత్రములు కనపడటం లేదు. బాణములు ఒళ్ళంతా గుచ్చుకుపోయాయి. ఎటు చూచిన శరవర్షం, శరవర్షం, అమోఘమైన బాణవర్షం. ఆ సమయంలో రామచంద్రుడు అన్నాడు లక్ష్మణుడితో, లక్ష్మణ, ఈ ఇంద్రజిత్తును చూసావా? బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి దాని మహామహిమతో, అగ్నిదేవుడిచ్చినటువంటి బాణములతో ఆకాశంలో అదృశ్య రూపంలో ఉండి వీడు మనల్ని కొడుతున్నాడు. ఇప్పుడు వేస్తున్న బాణాలన్నీ అగ్ని ద్వారా వచ్చిన బాణాలు, బ్రహ్మాస్త్ర మంత్రం వల్ల వచ్చే బాణాలు. పూర్వం బ్రహ్మదేవుడు వీడికి ఇలాంటి వరం ఇచ్చాడు. స్వయంభువా దత్తవరో మహాత్మా ఖమాస్థితో అంతర్హిత భీమకాయ కథన్ను శక్యో యుధి నష్ట దేహో నిఘంతు మధ్యేంద్రజిద్యుద్యతాస్త్ర. బ్రహ్మ, నువ్వు బ్రహ్మాస్త్ర మంత్రం చదవగానే నువ్వు, నీ రథము కనపడదు, నీ ఆయుధాలే కనబడతాయి అని అతడికి వరం ఇవ్వడం వల్ల ఆ వరం కండ కావరం పెంచగా ఈ దుర్మార్గుడు ఆకాశంలో నిలబడ్డాడు. ఇప్పుడు వీడిని చంపడం ఎలా? ఎదురుగుండా ఉంటే బాణం కొడతాం, కనపడడు అటువంటి వాడిని కొట్టడం ఎలా? ఇప్పుడు నేను బ్రహ్మాస్త్రం వెయ్యొచ్చు, కానీ బ్రహ్మదేవుడు ఇతనికి ఇచ్చిన వరాన్ని మనం గౌరవించాలి. బ్రహ్మని మనం గౌరవించడం మన ధర్మం. ఆయన పితామహుడు, సృష్టికారకుడు. కాబట్టి నువ్వేం చేస్తావు? ఓర్చుకో. ఈ దుర్మార్గుడు వేసే బాణాల దెబ్బలకి అలిగి సకల లోకాలను నాశనం చేసే బ్రహ్మాస్త్రం వాడి మీద ప్రయోగించకో. వాడి మీద మళ్ళీ బ్రహ్మాస్త్రం నువ్వు ఇప్పట్లో ప్రయోగించద్దు. కొన్ని సమయాల్లో కొన్ని అస్త్రాలని గౌరవించడం ధర్మం. ఇప్పటికే వానరశానంతా పడిపోయింది, హనుమదాదులంతా మతితోచకపడున్నారు. ఇప్పుడు కూడా మనం ఏం చేద్దాం? మనలో ఉన్న కోపం తగ్గించుకుందాం. రెండోది, మనకు వచ్చే ఉద్వేగాన్ని నడుచుకుందాం. ఒక్కోసారి కోపం రాకపోయినా మరి బాధ కలగచ్చు, ఆ బాధను కూడా నడుచుకుందాం. రోషం, హర్షం మాని వీడు వేసే బాణాలకి స్పృహ కోల్పోయినట్టు నటిద్దాం, పడుకుందాం. మనందరం పడిపోయామనుకో, వాడు అమ్మాయ నా దెబ్బలకు పడిపోయారా అని ప్రస్తుతానికి యుద్ధం విరమిస్తాడు. విరమిస్తే బ్రహ్మాస్త్ర ప్రభావాన్ని మనం గౌరవించినట్టు అవుతుంది. ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దాం, ప్రస్తుతానికి దీనికి లొంగిపోదాం. అహంతు దృష్ట పతితో విసంజౌ, నేను, నువ్వు, మనిద్దరం నేల మీద పడిపోతే వీడు కొంచెం శాంతిస్తాడు. లేకపోతే మనం కోపగించి అశాంతితో బ్రహ్మాస్త్రం వేస్తే ఈ రెండు బ్రహ్మాస్త్రాలు ఢీకుంటే మొత్తం ప్రపంచ నాశనం అయిపోతుంది, లోకనాశనం కాకూడదు. ఇలాంటప్పుడు మనంతట మనం చావు దెబ్బతిన్నట్టు నటించడమే మంచిది అని అన్నాడో లేదో అప్పటికే వీడు వేసిన బాణాలు ఒళ్ళంతా తగిలి ఇద్దరూ కింద పడిపోయారు. రామలక్ష్మణులు, వానరులు అందరూ పడిపోయారట. ఎక్కడో ఒకళ్ళిద్దరు కదులుతున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరూ కదలకుండా పడిపోవడం చూసి ఆనందంతో పొంగిపోయిన ఇంద్రజిత్తుని, ఓ నా పరాక్రమాన్ని మళ్ళీ ప్రదర్శించాను, ఇతపూర్వం నాగాస్త్రంతో బంధించాను, ఇప్పుడు బ్రహ్మాస్త్రంతో కొట్టి వీళ్ళందరినీ పడగొట్టాను, మా నాన్నగారికి ఈ విషయం చెబుతాననుకుంటూ అదృశ్యుడైపోయి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఈ విషయమంతా అప్పటికే రావణునికి తెలిసింది. ఆనందపడిపోయి కొడుకుని కౌగిలించుకుని మీ పెన్నాన్న కుంభకర్ణుడు చెయ్యలేని అసాధ్య కార్యక్రమం చేసేవరని ఆయన మొత్తం వానరులంతా చచ్చిపోయినట్టే దెబ్బతో ఒక్కళ్ళు కూడా కదలటం లేదట అన్నాడు. వాడు పడిపోతే చచ్చిపోయారని అనుకున్నాడు, మరణించారు అనుకున్నాడు రావణుడు. ఆ తెలివి తక్కువతనమే వాళ్ళని ఎప్పటికప్పుడు దెబ్బతీస్తుందన్నమాట. ఎవరన్నా కళ్ళు తిరిగి పడిపోతే వాళ్ళు మరణించారనుకుని వాళ్ళు నిశ్చింతగా ఉంటారు. ఇది రాక్షస లక్షణం. ఇంకిక్కడ సమరభూమిలో రామలక్ష్మణులు స్పృహ కోల్పోయారు, సుగ్రీవాదులు సమస్తమైనటువంటి జాతి వాళ్ళు వానరులంతా పడిపోయి ఉన్నారు. ఒక్క ఇంద్రజిత్తు మాయకి ఏమాత్రం లొంగని వాడు విభీషణుడే. విభీషణుడికి రాక్షస మాయ తెలుసు, అందుకే ఈ బాణాలు అతన్ని ఏం చేయలేకపోయి. రాక్షసుల మాయ రాక్షసులకే తెలుస్తుంది, తక్కిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? పావు జాడ పావుకే తెలుస్తుందిట. ఓ పావు పొట్టలో ఉంటే ఆ పావును తీసుకురావడానికి పెంపుడు పావును వదులుతారు, ఈ పెంపుడు పావు లోపలికెళ్ళి దాన్ని బయటకు తీసుకొస్తుంది. అందువల్ల ఎప్పుడైనా ఇంట్లో వాడిని పడగొట్టడానికి ఇంట్లో వాడే అవసరం. అన్నదమ్ముల మధ్యలో తగాదా పెట్టాలంటే ఓ అన్నగారిని వశం చేసుకుని తమ్ముడో, తమ్ముడిని వశం చేసుకుని అన్నగారిని పడగొడుతూ ఉంటారు అన్నమాట. ఇవో అనేక రకాల టెక్నిక్స్ తెలుసున్నవాడి ద్వారా తెలుసున్నవాడిని పడగొట్టాలి. ఇంట్లో వాళ్ళకి లూఫూల్స్ తెలుస్తాయి కదా. అందువల్ల రావణుని మాయ, కుంభకర్ణుడి మాయ, ఇంద్రజిత్తు మాయ బాగా ఎరిగిన వాడు విభీషణుడు. అటువంటి విభీషణుడిని తన్ని పొమ్మని గెంటేసి చాలా పిచ్చి పని చేశాడు రావణుడు. అదే వాడి పతనానికి మూల కారణమైంది. పార్టీలో బాగా పట్టున్న వాడికి అంటకూడదండోయ్, వాడు వేరే పార్టీలో చేరాడా, వీడి బతుకు డత్తి. ఈ విధంగా మాయలకి ఏమాత్రం లొంగని విభీషణుడు ఒక్కడే రణరంగంలో అడుగుపెట్టి చూశాడు. ఎక్కడ చూచినా వానరులు చచ్చిపోయిన వాళ్ళు, స్పృహ కోల్పోయిన వారో, లేక అవయవాలు కోల్పోయిన వారో తప్ప ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కనబడడం లేదు. అతి కష్టం మీద సుగ్రీవుడు మొదలైన ప్రముఖులను కనిపెట్టి అక్కడికి చేరాడు. సుగ్రీవాదులంతా అమ్మా అని మూలుగుతున్నారు, పెద్ద పెద్ద అరుపులు అరుస్తున్నారు. సావు దెబ్బలు తిన్నాక అరవకేం చేస్తారు? ఆ సమయంలో విభీషణో బుద్ధిమతాం వరిష్ఠః ఉవాచ శాఖామృగరాజ వీరాన్ ఆశాశయన్ అప్రతిమైర్వచోభిః. బుద్ధిమంతుల్లో కల్లా గొప్పవాడు విభీషణుడు. ఆయన ధైర్యంతో సుగ్రీవాదుల దగ్గరకు వచ్చి, మిత్రులారా, సుగ్రీవాదులారా, మహాత్ములారా, ఇప్పుడు మీరందరూ దెబ్బలు తిన్నారు, కానీ అంత మాత్రం చేత అధైర్యం పొందకండి. జీవితంలో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, అవి సహజం. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదట. ఓ సమస్య వచ్చిందండి, రాకూడదు వచ్చింది, అప్పుడు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి తప్ప అయ్యో నా కర్మ కాలింది, ఈ సమస్య వచ్చిందంటే ఎలాగా, పాపం కష్టపడి స్లాబ్ వేసాం, స్లాబ్లోంచి నీళ్లు కిందకు కారిపోతున్నాయి, కారిపోకుండా ఏం చేయాలో ఆలోచించాలి. కానీ నా కర్మ ఈ స్లాబ్లోంచి నీళ్లు కారుతున్నాయి, ఏడిస్తే నీళ్లు కారణం అవుతాయా, నువ్వు కన్నీళ్లు కారిస్తే పని అవుతుంది, అవదు. అందువల్ల ఏం చేయాలి, మళ్ళీ ఏదో ఆ కింద నుంచి దిక్కుమాలిన అవేమంటే టైల్స్ అవి పీకించి మళ్ళీ కొత్తగా స్లాబ్ను బాగు చేసుకుని నీళ్లు కిందకి దారకుండా ఈ మధ్యన ఏదో వాటర్ ప్రూఫ్ వస్తుంది అదంతా వేసుకుని మళ్ళీ కొత్తగా టైల్స్ వేసుకోవాలి తప్పదు. కాకపోతే 4 లక్షలు 3 లక్షలు క్షవరం అవుతుంది. అంతేగాని నాకు క్షవరం అయ్యిందో, నా బతుకు అయిపోయిందో, ఏడ్చినంత మాత్రం చేత పని అవుతుందా, ఈ పని అవ్వకపోతే మొత్తం బిల్డింగ్ కూలిపోతుంది రేపోతే అవునా. అందులో ఎప్పుడైనా కష్టం వస్తే ఆలోచించి అందులోంచి బయటపడాలి. ఇప్పుడు మీరు విచారించకండి అనగా ఒక్క హనుమంతుడు మాత్రమే వాళ్ళల్లో కోలుకున్నవాడు, తక్కినవాడు ఎవరు కోలుకోలేకపోయారు. ఆయన లేచి ఒంటికి గుచ్చుకున్న బాణాలు పక్కకు పారేశాడు. ఆయన తలుచుకుంటే అసలు బ్రహ్మాస్త్రం ఆయన ఏం చెయ్యదు. మీకు ఆ విషయం ఇదివరకు కూడా సుందరకాండలో చెప్పాను, ఒక్క బ్రహ్మదేవుడి మీద గౌరవంతో ఈ దెబ్బలు తిన్నాడు ఆయన. అందువల్ల మనం ఎవరికైనా ఓ పని అప్పగించినప్పుడు వాళ్ళ మీద గౌరవంతో నోరు మూసుకోవాలని శాస్త్రం కదా. అందరి బాధ్యత బ్రహ్మగారిది. ఆ బ్రహ్మగారు వేసిన బ్రహ్మాస్త్రం వల్ల నిజానికి హనుమంతుడికి ఏమీ రాదని వరమిచ్చాడు బ్రహ్మే. అయినా బ్రహ్మని గౌరవించి దెబ్బలు తిన్నాడు కనుక ఇప్పుడు ఆ దెబ్బలన్నీ మళ్ళీ తొలగించుకుని ఇలా అన్నాడు విభీషణునితో, మహాత్మా, నేను నువ్వు తప్ప తక్కిన వాళ్ళంతా కుప్పకూలిపోయారు, వాళ్ళ బాధ తట్టుకోలేకపోతున్నాను. ఇందులో కొందరు చచ్చిపోయారు, కొందరు మిగిలి ఉన్నారు. ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియటం లేదు. అదిగో కొందరికి చూడు చేతులు లేవు, కొందరికి వేళ్ళు లేవు, కొందరికి గోళ్ళు లేవు, కొందరికి కళ్ళు లేవు, కొందరికి పళ్ళు లేవు, అసలు కొందరికి ఒళ్ళే లేదు. ఈ విధంగా శరీరం అంతా చిన్నా భిన్నమైపోయి చచ్చిన వాళ్ళు కొందరు కాగా గాయాల పాలై మూలుగుతున్న వాళ్ళు కొంతమంది, ఇటువంటి వాళ్ళని ఇప్పుడు ఎలాగ మనం సరిచేయగలం, వీరికి చికిత్స ఎలా చేయాలి? పైగా నీలుడు, సుగ్రీవుడు, అంగదుడు, శరభుడు, గంధమాధురుడు, మహేంద్రుడు, దివుదుడు వీళ్ళు కదలలేకపోతున్నారు. అందరికీ కళ్ళు మూసుకుపోయాయి. బాణాలు బాగా తగలటం వల్ల నెత్తురు బయటకు వచ్చి కళ్ళు పూడుకుపోయి ఏం కనపట్టలేదట. ఎవరు వారు అంటున్నట్టుగా ఉన్నారు. అందరూ గుడ్డివాళ్ళు అయిపోయారు పాపం. ఆ మధ్యన పెళ్లి చూపులకు వచ్చారు నలుగురు అన్నదమ్ములు. అందరూ ఒక్కొక్కడు వచ్చి నమస్కారం అండి అన్న మొదలెట్టారు. అంటే ఎక్కడెవరున్నారో తెలియట్లేదు వాళ్ళకి. ఇంతంతలో కళ్ళదోళ్ళు పాపం దుబ్బు కళ్ళదోళ్ళు వేసుకొచ్చారు అన్నమాట. అందులో వాళ్ళకి ఎవరెవరో తెలియక నమస్కారం అండి నమస్కారం అండి అంటే, ఆ పక్కన ఈ పెళ్లి చూపులకి తీసుకొచ్చినటువంటి ఈ మధ్యవర్తి ఉంటాడుగా, ఆకాశానికి కాదు నమస్కారం, అక్కడ ఎదురుగుండా ఉన్నాడు వియ్యంకుడు, ఆయనకి అన్నం పెట్టు, అదిగో పెళ్లి కూతురు అక్కడ ఉంది అని పెళ్లి కొడుకుని చూడు అంటే ఇలా చూసి నమస్కారం అండి అన్నాడు. అక్కడ పెళ్లి కూతురు మీద నేనున్నా, వాడికి ఎవరు పెళ్లి కూతురో తెలియటం లేదు. ఏం చేస్తాం పాపం, ఆయన కళ్ళు కనిపించదు, ఆ కుటుంబంలో నలుగురికి కళ్ళు కనపడం, అందుకని ఎవరు కనపడితే వాళ్ళకి నమస్కారం అండి అంటున్నారు. బాగా పాతకాలంలో అదేదో తమాషా బంగారు బాబు ఏదో సినిమా ఉండేదండి, అందులో ఎస్సీ రంగారు డైలాగ్ ఒకటి భలే ఉంటుంది. అందులో పెళ్లి కొడుకోడు మెల్లకళ్ళతో ఇలా వస్తాడనమాట. పాపం పెళ్లి కూతురేమో కళ్ళు లేనిది, గుడ్డిది కదా అనండి పాపం తీసుకొచ్చారు మెల్లవాణ్ణి. పెళ్లి కొడుకుని మీరు చూశారా అన్నాడు మధ్యవర్తి. అప్పుడు ఎస్సీ రంగారు అంటాడండి హాయిగా, పెళ్లి కొడుకుని నేను చూశాను కానీ పెళ్లి కొడుకు ఎటు చూస్తున్నాడో తెలియట్లేదు, పెళ్లి కొడుకు ఎటు చూస్తున్నాడో తెలియట్లేదు అంటాడు ఆయన. అలాగా ఇప్పుడు ప్రస్తుతం వానరులు చావు దెబ్బలు తిని ఎవరు ఎవరు చూస్తున్నారో తెలియటం లేదు, ఎవరూ కనపడడం లేదు. ఈ సమయంలో అందరినీ ఓదారుస్తూ ఇంచుమించుగా చచ్చిపోయినట్టుగా ఊపిరి కొంచెం కొంచెం తీసుకుంటూ కదలలేకుండా ఉన్న ఈ వానర వీరుడిని విభీషణుడు, హనుమంతుడు కొంచెం అలా సవరదీస్తూ నిమురుతూ క్రమంగా జాంబవంతుడి దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ముసలాడు, పెద్దవాడు, తెలివైన వాడు, సలహా ఇచ్చేవాడు జాంబవంతుడు, అందుకని జాంబవంతుడి దగ్గరికి వచ్చారు. ముందు జాంబవంతుడు ఎక్కడున్నాడో వెతుకుదాం అన్నట్ట. ఎవరు? విభీషణుడు. దీన్ని బట్టి విభీషణుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. సుగ్రీవుడు ఎక్కడున్నాడు, అంగదుడు ఎక్కడున్నాడు, ఇవి తర్వాత చూద్దాం. ఈ కష్టకాలంలో మనల్ని రక్షించేవాడు జాంబవంతుడు, ఆయన ఎక్కడున్నాడో చూద్దామని హనుమంతుడిని వెంట పెట్టుకొస్తే ఓ చోట జాంబవంతుడు మూలుగు వినపడింది. ఆయన మూలుగు అర్థమవుతుందండోయ్. మీరు ఎప్పుడూ కూడా మనిషి మాటని బట్టి, ఇప్పుడు తింటూ రామయ్యను ఏం పాడిన దానికి ఆయన పాడిన దానికి తేడా ఉండదు. ఆయన గొంతు వినగానే ఓహో ఉప్పల్ జాంబవంతుడు పాడాడు ఇది అని తెలిసిపోతుంది. ఆయన ఉప్పల్ జాంబవంతుడిని విధిస్తాను. నేను పాడాను అనుకోండి, ఓహో గురువుగారు పాడారని తెలిసిపోతుంది. ఆ వెనకాతల కోరస్లో తింటే రామయ్యను అన్నారు అనుకోండి, ఓహో పక్కన ఎవడో కోరస్ పలుకుతున్నాడు రా వీడు గొంతు ఇదని తెలిసిపోతుంది. వాళ్ళ గొంతుగలు మీరు గుర్తుపట్టలేమా? వీ కెన్ రికగ్నైజ్. ఒకసారి వింటే ఎవరు గొంతు ఏంటో మాత్రం అర్థమవుతుంది. జాంబవంతుడి కంఠంలో ఒక విచిత్రమైనటువంటి ధ్వని ఉంటుంది, దాన్ని బట్టి కనిపెట్టారు. వెంటనే విభీషణుడు, జాంబవంత బాణాల దెబ్బలకి గాయపడ్డావా, ప్రాణాలకేమీ హాని లేదు కదా అన్నాడు ఆయన. ప్రాణ నధ్వంసితాస్తవ అంటే నీ ప్రాణాలు ఏం పోవట్లేదు కదా, ఇంకొక తేలిక చెప్పనా, నువ్వు ఇంకా చావలేదా అని అర్థం. నువ్వు చావలేదా, బతిగా ఉన్నావా ప్రాణాలతో? మరి అలాగే అడగలిగా బాబు కష్టంలో ఉన్నప్పుడు. ఆ మధ్యన ఓ డాక్టర్ గారు నా దగ్గరికి వచ్చారు. నిజంగా జరిగింది. ఏమండి నేను చక్కగా వైద్యం చేస్తానండి, సీనియర్ నుండి, కానీ నా దగ్గరికి పేషెంట్లు రారండి, అదేం కర్మమోను, నా ప్రాక్టీస్ బాగాలేదండి, కొత్త కొత్త కుర్రాళ్ళకి కూడా ప్రాక్టీస్ బాగుందండి అన్నాడు ఆయన. నేను ఆయన ఆ క్లినిక్కి స్వయంగా వస్తానన్నాను, వెళ్ళా. రాక రాక ఓ పేషెంట్ వచ్చాడు. రాగానే నీకేం రోగం అన్నాడు ఆయన. రాగానే నీకేం రోగం అంటే అవతలవాడు అడ్డు పారిపోవడం, మరి నీకేం మాయదారి రోగం అంటే అంచేత వచ్చిన వాడిని ఎంత డాక్టర్ గారైతే మాత్రం నీకేం రోగం, ఏం రోగం రా అంటే ఏమొస్తాడు, ఏమిటండి మీ ప్రాబ్లం అని కొంచెం మెత్తగా అడగాలి. పాప ఆయన వచ్చి రాగానే డైరెక్ట్గా ముఖాముఖి ఏం రోగం అయ్యి అనేవాడు. లేదా కాస్త పెద్దవాళ్ళు అయితే మీకేం రోగం అండి, మాయిదారు రోగమా మామూలు రోగమా అనగానే ఈ భాషకి అడిగిపోయి వాళ్ళు రావడం మానేశారు. అలా పోయింది ఆయన ప్రాక్టీస్. కాబట్టి ఎప్పుడైనా ప్రాక్టీస్ బాగుండాలంటే కొంచెం మాట కూడా బాగుండాలి, ఏ పనిలో అయినా మెత్తగా ఉండాలి. ఓ వ్యాపారం చేసేవాడు లేదా ఒక పెద్ద ఆఫీస్ పెట్టుకున్నవాడు రాగానే వాడితోటి గయ్యం అంటే ఎలాగా, ఇప్పుడు ఏమండి మీ ఇంట్లో కరెంటు పని చేయట్లేదు అన్నాడు అనుకోండి ఇంటికి వచ్చిన వర్కరు, మీరు వచ్చారు, ఇంతవరకు ఎవరు మా ఇంట్లో కరెంటు పని చేయట్లేదు అనలేదు, మీరే కరెంటు పోయిందంటున్నారు, అంటే రేపు పొద్దున వాడు ఏం పనికి వస్తాడు? కాబట్టి మాట్లాడే తీరండి, కొంచెం మళ్ళీ అవతల వర్కర్ని మన ఇంటికి రప్పించాలి. ఇవన్నీ వాక్చాతుర్యాలు, తీరులు. ఆయన చాలా చమత్కారంగా, ఇంకా ప్రాణాలతో ఉన్నావు కదా, ముప్పు లేదు కదా అనగానే జాంబవంతుడు రాక్షస శ్రేష్ట, పదునైన బాణములు కంటి చుట్టూ తగలడం వల్ల నాకు చూపు అనడం లేదు, అసలే నేను రిటైర్ అయిపోయాక కళ్ళ చూడ అవసరం వచ్చింది, ఇప్పుడేమో మొత్తం బాణాలు దెబ్బలు తగలడం వల్ల అసలు చూపు అనడం లేదు, అయినప్పటికీ నీ మాటలను బట్టి నువ్వే విభీషణుడివి అని అర్థమైంది. విభీషణ, నా సంగతి పక్కన పెట్టు, నేను ఎలా ఉన్నా, ఆంజనేయుడు అంజనాపుత్రుడు వాయుపుత్రుడు బతికున్నాడా అన్నాడు. నువ్వు ఎలా ఉన్నావు అని అడిగితే నేను ఎలా ఉన్నాను, ఇతరులు ఎలా ఉన్నారు, ఇదంతా నీకు అనవసరం, ఆంజనేయుడు అక్కడ బతికున్నాడా అనగానే విభీషణుడు తెల్లబోయి కొంతవరకు అర్థమైనా మళ్ళీ అర్థం కానట్టుగా, మహాత్మా నీకు రామలక్ష్మణులు దేవతలు, రామలక్ష్మణులు బతుకున్నారా అని అడగవు, నీ రాజు సుగ్రీవుడు బ్రతికి ఉన్నాడా అని అడగట్లేదు, ఆంజనేయుడు బతుకున్నాడా అని అడుగుతున్నావేమిటి అన్నాడు. అప్పుడు ఆయన నవ్వి, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, మా హనుమంతుడు ఒక్కడు బతికితే అందరూ బతికినట్టే, ఆయన పోతే అందరూ పోయినట్టే, అందుకని జాంబవంతుడు అన్నారే. ఇప్పుడు అర్థమైందంటే జాంబవంతుడిని ఎందుకు తలుచుకుంటున్నాం మనం, తస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం హనుమత్తు ఉజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ, హనుమంతుడు కనుక మరణిస్తే మేము బతికున్న చచ్చిన వారితో సమానం, మమ్మల్ని ఎవరూ రక్షించలేరు, ఈ ఉన్న ప్రాణాలు కాస్త దెబ్బలకి తట్టుకోలేక విడిచిపెట్టేస్తాం, అదే ఒక్క హనుమంతుడు బ్రతికితే మేము మరణించినా బ్రతికించగలడు, నీకు తెలియదు ఈ హనుమంతుడి సంగతి, హనుమంతుడు బ్రతికి ఉంటే ఈ చరాచర జగత్తులో ఏ పనైనా సాధించవచ్చు, ప్రాణం పోయిన వాడికి యముడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆ ప్రాణం తీసుకొచ్చి పోయగలడు, ఆయన తలకిందులు చేయగలడు ప్రపంచాన్ని, ఈ మహాత్ముడు అగ్ని తేజస్సు కలిగిన వాడు, వాయుపుత్రుడు బ్రహ్మవరాలు పొందినవాడు, అందుకే హనుమంతుడి కోసం అడుగుతున్నానడగానే తనను పొగుడుతూ ఉంటే ఆయన ఏం పొంగిపోకుండా, తాత నేను ఇక్కడే ఉన్నాను, బ్రతికి ఉన్నాను, వచ్చాను అన్నాడు. వచ్చామని అయినా ఇలారా అని దగ్గరికి పిలిచి ప్రేమగా ఇలా నిమిరి, ఇప్పుడు రామలక్ష్మణుల ప్రాణములు నీ చేతిలో ఉన్నాయి, ఈ మొత్తం వానర వీరుల ప్రాణాలన్నీ నీ చేతిలో ఉన్నాయి, వీరందరినీ రక్షించడానికి సంసిద్ధుడవు కావాలి, ఇప్పుడు నువ్వు సిద్ధం కావాలి, నువ్వు నిరుత్సాహపడకూడదు నాయన, రామలక్ష్మణులు ఒంటి గుచ్చుకున్న బాణాలన్నీ చేత్తో పీకేసి వారిని కాపాడే బాధ్యత నీది, ఎలాగో చెబుతావు విను, ఈ క్షణమే ఈ సముద్రం మీద నుంచి హిమాలయ పర్వతాలకు లంఘించు, హిమాలయ పర్వతాలకు వెళ్ళే మార్గంలో ముందు వృషభ పర్వతం అని ఒక పర్వతం ఉంటుంది, ఆ పర్వతం దాటి ముందుకు వెళ్ళు, అలా క్రమంగా వెళ్ళగా వెళ్ళగా సుమేరు పర్వతం ద్రోణ పర్వతం వంటి పర్వతాలు కనపడతాయి, ఆ ప్రాంతంలో ఏది హిమాలయాల మధ్యలో ద్రోణ పర్వత ప్రాంగణంలో అపూర్వమైన మూలికలు ఉన్నాయి, మృత సంజీవనీంచైవ విశల్యకరణీమపి సావర్ణ్యకరణీంచైవ సంధానకరణీం తథా, మృత సంజీవని విశల్యకరణి సావర్ణ్యకరణి సంధానకరణి అని నాలుగు రకాల ఓషధులు అంటే మెడిసిన్స్ ఉన్నాయి అక్కడ, మూలికలు ఉన్నాయి అక్కడ, ఆ చెట్ల మూలికలు నాలుగు రకాల పనులు చేస్తాయి, అందులో మొట్టమొదటిది మృత సంజీవని అనగా మృతం సంజీవయతి, కొద్దిగా ఇంత పిసరు ప్రాణం ఉన్నా రక్షిస్తుంది, పూర్తిగా చచ్చిన వాడిని కూడా బతికిస్తుంది, అందుకే దానికి మృత సంజీవని అని పేరు. సాధారణంగా కొస ప్రాణం ఉంటే కాపాడచ్చు, కానీ మృత సంజీవని అలా కాదు, చచ్చి మాసం కాకుండా ఉంటే మాత్రం, ఒక నెలలోపు ఎవడైనా మరణించిన వాడు కనపడితే ఆ శవం దగ్గర మూలికి పెడితే వాడు టక్కును కూర్చుంటాడు, అనగా మరణించిన వాడిని మళ్ళీ బతికిస్తుంది కనుక మృత సంజీవని, జీవని బతికించున్నది, సంజీవని ప్రాణములతో బ్రతికించున్నది, మృత సంజీవని చచ్చిన వాడికి కూడా ప్రాణమిచ్చి బ్రతికించున్నది. ఇంకా రెండోది విశల్యకరణి, ప్రాణాలు వచ్చిన తర్వాత కొందరు బతుకుతారు కానీ బెడ్ రిడెన్ అయిపోతారు, హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక 1 మంత్ బెడ్ రెస్ట్ అట్లా, అందులో ఈ విశల్యకరణ తగిలిస్తే ప్రాణం రాగానే అటు ఇటు కదులుతాడు, వెంటనే యుద్ధంలోకి రాగలుగుతాడు, అంటే ప్రాణం రావడం ఒక ఎత్తు, మళ్ళీ ఉత్సాహంగా తిరగాలి. అందుకని విశల్యకరణి శరీరానికి తగిలిస్తే రిటైర్ అయిపోయి మంచం మీద పడినటువంటి వాడు కూడా కదలగలుగుతాడు, ప్రాణం వచ్చిన తర్వాత చురుకుగా చకచక తిరగగలుగుతాడు, పనులు చేయగలుగుతాడు, యథాప్రకారంగా బాధ తొలగి వాడి పనులు వాడు చేసుకుంటాడు. అందుకే ఆపరేషన్ అయిన వెంటనే ఈ విశల్యకరణ తగిలించాలి. అప్పుడు వాడు వెంటనే మంచం మీద కిందకి దిగి ఈ మాస్కులు గీసుకులు తీసేసి ఏం చేయమంటారని అడుగుతాడనమాట. ఇంకా మూడవది, దాని పేరు విశల్యకరణి కంటే కూడా గొప్పదైనటువంటిది సంచారకరణి, సావర్ణ్యకరణి. ఈ సావర్ణ్యకరణి ఒంటికి దెబ్బ తగిలింది అనుకుందాం, అప్పుడు చర్మం పోతుంది కదా, బాగా కత్తితో కొడితే ఆ చర్మం ఊడిపోతుంది. ఈ చర్మం మళ్ళీ యథాస్థితికి రావడం, పూడుకోవడం పెద్ద పని అండి. అది ఊడిపోయిన చర్మం మళ్ళీ తిరిగి రావడానికి ఒక్కోసారి నిలబట్టచ్చు, రెండు నెలలు పట్టచ్చు. షుగర్ పేషెంట్కి అయితే చర్మం రాదు, ఆ పుండు అలాగే మానదు. పుండు మాని చర్మం యథాతథంగా వచ్చి పూడుకుపోవాలంటే దానికి వాడే ఔషధం పేరు సావర్ణ్యకరణి. ఇంకా నాలుగవది సంధానకరణి. ఇదేం చేస్తుంది? సంధానకరణి తగిలిస్తే మచ్చలు పోతాయి. గాయమయ్యాక చర్మం వచ్చాక ఇక్కడ మచ్చలు మిగిలిపోతాయి. చూసారా, దిక్కుమాల గడ్డం గీస్తేనే మనకి మచ్చలు వచ్చి పడిపోతున్నాయి. దెబ్బలు తగిలితే మచ్చలు అంత తేలికపోవు. మామూలుగా స్లాబ్ దగ్గరే ఇలా గర్రను కొడితే ఆ మచ్చ పోవడంలా, మళ్ళీ పూడిస్తే సిమెంట్ ఊడిపోతుంది. పైన ఏమో కలర్ వేస్తే ఓ చోట మచ్చ ఓ చోట మచ్చ ఉంటుంది. అవునా? ఈ మచ్చలు లేకుండా చేస్తుందిట నాలుగవది. ఈ విధంగా చచ్చిన వాడిని బతికించి, బతికిన వాడిని అటు ఇటు కదిలేలా చేసి, చర్మం అతుక్కుపోయేలా చేసి, చర్మం మీద ఉన్న మచ్చలు తొలగించేలా చేసే నాలుగు మూలికలు ఉన్నాయి: మృత సంజీవని, విశల్యకరణి, సావర్ణ్యకరణి, సంధానకరణి. ఇవి హిమాలయాల్లో ఉన్న పర్వతాల దగ్గర ఉంటాయి. నువ్వు వెళ్ళి ఆ ఔషధులు తీసుకొస్తే అందరూ బతుకుతారు. జాగ్రత్త సుమ, అవి అంత తేలిగ్గా కనపడవు అనగానే జయ శ్రీరామ్ అనుకుంటూ హనుమంతుడు మహావేగంగా త్రికూట పర్వతం మీదకి ఎక్కాడు. పైకి ఎగరాలంటే కొండ ఎక్కాలి, కొండ మీద నుంచి హుమ్మని లేవాలి పైకి. రన్వే ఆయనకి, ఓ రన్వే కావద్దు మరి. అందుకని త్రికూట పర్వతం మీదకి వెళ్ళి మళ్ళీ శరీరాన్ని బాగా పెంచి ఉత్సాహంతో అటు ఇటు కదిలి కాళ్లతో ఒక్క తొక్కు తొక్కితే ఆ పర్వతం మీద ఉన్న చెట్లన్నీ గలగల శబ్దం రా చేసుకుంటూ కింద పడిపోయాయి. చెట్లు కింద పడ్డాయి, చెట్ల ఆకులు రాలిపోయాయి. బండరాళ్ళు కూడా హనుమంతుని కాళ్ల కింద పడి పెటిల్ పెటిల్ అనే శబ్దంతో పగిలి ముక్కలై తునాతునకలై పడిపోయాయి. ఇలా ఆ కొండని కదిలించి ఒక్కసారి కాళ్లతో అదిమి పెట్టి పైకి లేచిపోయాడు అన్నమాట. రివ్వున పైకి ఎగిరాడు. త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి కొన్ని భవనాలు కుప్పకూలిపోయాయి. రావణాసురుడికి చాలా బిల్డింగ్స్ ఉన్నాయి ఆ కొండ మీద, ఆ బిల్డింగులన్నీ కుప్పకూలిపోయాయి. మళ్ళీ వాడు కాంటాక్ట్ ఇచ్చుకుని ఎప్పుడు కట్టించుకుంటాడో తెలియదు. అసలు వాడే లేడు, వాడి కాంటాక్ట్ నెంబర్ పోయింది ఎప్పుడో. మీరేమన్నా సంపాదిస్తే సంపాదించండి. ఇక్కడి నుంచి ఆయన మహావేగంగా మేఘాలలో ఎగురుకుంటూ బయలుదేరాడు. మహోత్సాహంతో మహాసర్పంలో ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళాడు. దారి పొడుగుతా ఉన్న పర్వతాలని వాటిని చూచి ఆనందపడిపోతూ బ్రహ్మ నివాస స్థానం చూచాడు. హిమాలయ పర్వతాల్లో బ్రహ్మగారు అప్పుడప్పుడు తపస్సు చేసుకోవడానికి ఓ భవనం కట్టుకున్నాడు. దానికి స్వయంభూ భవనం అని పేరు. అది కూడా చూశాడు. అంటే ఎప్పుడు అక్కడ ఉండడుండో అది మన వాళ్ళు ఏదో ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్లు అంటారే, అలా గెస్ట్ హౌస్లు అనమాట. కాకపోతే మనకి దేవతలకు తేడా ఉంది. దేవతలు విశ్రాంతి కోసం రారు, తపస్సు చేసుకోవడానికి అక్కడికి వస్తారు. బ్రహ్మ కూడా అప్పుడప్పుడు అక్కడికి వచ్చి తపస్సు చేసుకోవడానికి కట్టుకున్న భవనం. అది చూచాడు. అక్కడ ఒక కైలాస పర్వతం ఉన్నది. శివుడు అప్పుడప్పుడు అక్కడికి వచ్చి హిమాలయాల్లో తాండవమాడతాడు. అది చూచాడు. ఇంద్రుడి నివాస స్థానం చూశాడు. ఇంకా శివుడు అప్పుడప్పుడు సరదాగా తన బాణాలని ప్రయోగిస్తూ ఉంటాడట. మీరు చూశారో లేదో, తుపాకీ నేర్చుకునేవాడు షూటింగ్ నేర్చుకోవడానికి ఒక చోటకి వెళ్ళి అక్కడే తుపాకీ గుళ్ళు కాలుస్తాడు, లక్ష్యం ఛేదిస్తాడు. అలాగే శివుడు కూడా అప్పుడప్పుట నా బాణం సూటిగా తగులుతుందా లేదా, దీని ప్రభావం ఎటువంటిది అని అక్కడ ఒక పెద్ద రాయి పెట్టుకుని ఆ రాతిని ఛేదిస్తాడు. ఆ రాయి శివుడి మహిమ వల్ల ఏర్పడడం వల్ల బాణవుల దెబ్బలకి పగలదు. అలా పగలకుండా ఉండే ఒక కఠినమైన శిల శివశిల అని పిలువబడుతుంది. ఆ శిల దగ్గరకు వచ్చి శివుడు అప్పుడప్పుడు బాణాలు ప్రయోగిస్తూ ఉంటాడు. ఎంత గొప్ప విషయం అండి ఇది. రుద్రశర ప్రమోక్షం అంటే శివుడి బాణములు వేసుకునే స్థలం, శివుడంతటి వాడు బాణములు ప్రయోగించే స్థలం అన్నమాట. అవన్నీ చూచాడు ఆయన. ఇంకా ఒకప్పుడు శివుడు బ్రహ్మగారి తల ఒకటి నరికాడని చెప్పుకున్నాం కదా, శివలింగావిర్భావ సమయంలో ఆ తలపడిన బ్రహ్మ కపాలం అంటే బదరీ కూడా చూశాడు. ఈయన బదరీ మీదుగా ప్రయాణం చేశాడు కాబట్టి ఆ బదరీ దగ్గర బ్రహ్మకపాలం చూశాడు. బ్రహ్మకపాలంలో పిండం పెడితే పితృదేవతలు తరిస్తారు. ఇలాంటి అనేకమైన ప్రదేశాలతో పాటుగా ఒకప్పుడు సూర్యుడికి బాగా కిరణాలు ఎక్కువగా ఉండేవి, వేడి ఎక్కువ. ఆ వేడి తట్టుకోలేక సూర్యుడు నా వేడి తగ్గించు అని విశ్వకర్మను కోరాడు. అప్పుడు విశ్వకర్మ సూర్యుడు ఒక చట్రంలో బిగించి బంధించి ఆయనని సానపట్టి ఆ కిరణములు తొలగించాడు. సూర్యుడిని ఆనాడు ఒక చక్రములో బంధించిన స్థలం కూడా హిమాలయాల్లో ఉంది, ఆ స్థలాన్ని కూడా చూచాడు. అప్పుడప్పుడు శివుడు తన ధనుస్సు దాచుకునే స్థలం ఉంది అక్కడ గంధమాదన పర్వతం మీద, అది కూడా చూచాడు. జాంబవంతుడు చెప్పిన కైలాస శిఖరం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఈ మూలికలు ఉన్నటువంటి పర్వతం కనపడింది. పర్వతం కనపడింది కానీ ఆ పర్వతం మీద ఉన్న మూలికలు ధగ ధగ వెలుగుతూ ఉన్నవి హనుమంతుడిని చూడగానే మాయమైపోయాయి. అంటే హనుమంతుడు వచ్చేసరికి పర్వతం మీద మూలికలు ఉన్నాయి. ఆ మూలికలు ఎలా ఉంటాయో తెలిసినండి, మిసమిసమిస వెలిగిపోతూ ఉంటాయి, ఆకుపచ్చగా ఎర్రగా పగడాల రంగులో వెలిగిపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని ఆకుపచ్చ రంగులో, కొన్ని ఎర్ర రంగులో, మరికొన్ని ధూమ్రవర్ణంలో పొగ రంగులో ఉంటాయి, మరికొన్ని గచ్చకాయ రంగులో ఉంటాయి. ఇలా రకరకాల రంగుల్లో వెలిగిపోయే దివ్య ఔషధాలు అవి. అవి అశ్విని దేవతలకి దేవతలకి తప్ప ఎవరికి పడితే వాళ్ళకి కనపడవు. అవి మనబోటి వాళ్ళం భక్తితో శివుణ్ణి తలుచుకుంటే కనపడతాయట. మనం కూడా శివుణ్ణి స్మరిస్తే కనపడతాయి. కనపడినా దొరకవు. అసలు మన ఆ పర్వతం దాకా ఎక్కడెక్కుతాం? బదరీ కేదారాల్లో గుడి దగ్గర వెళ్ళి పరిగెత్తుకొచ్చి రూములో పడుకుని కప్పుకుంటూ నిద్రపోతాం, బాబోహో అని వణికిపోయి. ఇంకా ద్రోణ పర్వతం దాకా వెళతామా? ద్రోణానికి వెళితే ప్రాణం ఉండదని పేరు, కానీ అక్కడికి వెళ్ళగలిగితే ప్రాణం మళ్ళీ వస్తుంది. కానీ మానవుడు సాహసించలేడు, వెళ్ళలేడు. అటువంటి చోటికి హనుమంతుడు వెళ్ళాడు, పర్వతం చూచాడు, మూలికలు చూచాడు. ఈ మూలికలకి హనుమంతుడు చూడగానే భయం వేసింది. వీడెవడో వచ్చాడు వానరుడు, మనల్ని పట్టుకుపోతాడు, అపహరిస్తాడు, దొంగతనంగా పట్టుకుపోతాడు అనుకుని మాయమైపోయాయి. ఎవరైనా అపహరించడానికి వస్తే అవి కనపడవు. మూలికలు మాయమైపోయాయి, కొండ మిగిలింది. కొండ మీద ఉన్న బండలు మిగిలాయి తప్ప ఈ బండల మధ్యలో ఉన్న చెట్లు ఒక్కటి కనపడలేదు. గుండు కొండ మిగిలింది అది. కొన్ని కొండల మీద మొక్కలు ఉండవు చూసారా, గుండుల్లో ఉంటాయి. మా చిన్నప్పుడు నామాల గుండె ఉండేది, ఇప్పుడు ఆ గుండు కూడా బీకేసినట్టున్నారు, అదేం కనపడలేదు. కానీ ఆ నామాల గుండె దగ్గర సిటీ బస్సులో 79లో దిగి అలా శ్రీనివాసనగర్ కాలనీకి నడిచి వెళ్ళేవాళ్ళం. భలే ఉండేది ఆ గుండు, బాగా నున్నగా ఒక్క వెంట్రుకు కూడా లేని బట్టతల వారి బుర్రెలా ఉంటుందో ఆ గుండెలా ఉండేది. అలాంటి గుండ్లు మిగిలేటి ఇంకెక్కడేమీ లేవు. దాంతో హనుమంతుడికి ఆగ్రహం కలిగింది. ఓయి పర్వతమా, ఏం అన్యాయం ఇది? మా రామచంద్రుడు లోకస్వరూపుడు, కారుణ్యస్వరూపుడు, ధర్మాత్ముడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడా? ఆ సమయంలో ఆయన్ని రక్షించడానికి కనపడకుండా మాయమైపోతావా? అసలు నీలాంటి కృతజ్ఞత లేనటువంటి వాళ్ళని క్షమించకూడదు. ఎందుకని? మిమ్మల్ని సృష్టించింది ఆ పరమాత్ముడు. సృష్టికర్తకే అవమానం చేకూరుస్తున్నారు. సృష్టికర్త ప్రాణాలు నిలబడడానికి మీరు సాయం చేయటం లేదు. అందుకే మిమ్మల్ని కృతజ్ఞులు అంటారు. కిమేత దేవం సువినిశ్చితం తే యద్రాఘవే నాసి కృతానుకంపః పశ్యాద్యమద్యాహుబలాభిభూతో వికీర్ణమాత్మానమతో నగేంద్ర. ఓయి పర్వతరాజా, మా రామచంద్రుడికి ఉపకారం చేయడానికి నువ్వు ఇక్కడ కనపడడం లేదు. నీ కొండ మీద ఉన్న మూలికల్ని మాయం చేసావు. మూలికల్ని మాయం చేస్తే నేను ఊరుకుంటానా? నిన్ను ఎత్తుపోయి రాముడి దగ్గర నిలబడతాను. మూలికలు కనబడకపోయినా ప్రభావం ఉంటుందిగా, కాబట్టి నిన్ను పెకలించి మా రాముడి దగ్గర పెడతాను. అప్పుడేం చేస్తావో చూస్తాను. కాగితం కనపడకపోవచ్చు, కానీ కాగితాన్ని నాబోటివాడు పట్టుకెడితే దాని ప్రభావం ఉంటుంది. అందువల్ల ఆయన ఇలా పలికి అమాంతంగా పర్వతం దగ్గరకు వచ్చి రెండు చేతులతో మొత్తం పర్వతాన్ని సమూలంగా పెకలిస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న హిమవత్ పర్వతం యొక్క శిఖరములు విరిగి కింద పడిపోయాయి. ఆ హిమాలయ పర్వతాలు కాసేపు గందరగోళం అయిపోయింది. దద్దరిల్ల చేశాడు ఆ ప్రాంతాన్ని, విధ్వంసం చేసి పారేశాడు ఆయన. అమాంతంగా పర్వతాన్ని పెకలించి కుడి చేత్తో అలా పుచ్చుకున్నాడు. ఈ కళ్ళతోడు పెట్టిని నేను మోసినంత తేలిగ్గా కుడి చేత్తో ఆ పర్వతం ఎత్తుకుని నిరువున అక్కడి నుంచి ఎగురుతూ వచ్చాడు ఆయన. ఆ మహాత్ముడు ఆకాశ మార్గంలో ఎగిరి వస్తూ ఉంటే హనుమంతుడు పచ్చని శరీరంతో ఉన్నాడు. ఆయన చేతిలో సూర్యబింబం ఉందా అన్నట్టుగా ఉందట. సూర్యుడే పట్టుకొస్తున్నాడేమో అనిపించింది ఆ కొండ. వేయి అంచులు కలిగిన సుదర్శన చక్రం ధరించిన విష్ణువులా ఉన్నాడు ఈ హరీశ్వరుడు. హరిలా కనబడ్డాడు, హరి హరిలాగే కనబడ్డాడు. హరి అంటే కోతి అని అర్థం, హరి అంటే విష్ణు అని అర్థం. ఇక్కడ హరి హరిలా కనబడ్డాడు అంటే కోతి నిజంగా విష్ణువులా కనపడిందిట. ఆయన చేతిలో ఉన్న కొండేమో విష్ణు చక్రంలో ఉంది. ఈ ఓషధీ పర్వంతో మహావేగంతో వచ్చేసాడు ఆయన అక్కడికి. లంకానగర ప్రాంగణంలో వానరుడు పడి ఉన్న చోటుకు వచ్చాడు. చిత్రం ఏంటో తెలుసా, కొండల ఇంకా ఆకాశ మార్గంలోకి రావడంతో అందులో ఉన్న ఓషధుల వాసన రామలక్ష్మణులకి తగిలింది. ఇద్దరూ లేచి కూర్చున్నారు. ఈ వాసనకి వాళ్ళ శరీరాన్ని గుచ్చుకున్న బాణములు టపటపటప ఊడిపడిపోయాయి. చర్మం యథాప్రకారంగా అయిపోయింది, రక్తం ఆగిపోయింది. మహోత్సాహంతో మహాతేజస్సుతో లేచారు. వానరులందరికీ స్వస్థత వచ్చింది. విభీషణుడు, సుగ్రీవుడు అందరూ లేచి కూర్చున్నారు. విభీషణుడికి పెద్దగా దెబ్బలు తగలేదు, కానీ దెబ్బలు తగిలిన వాళ్ళందరూ లేచి కూర్చున్నారట. అసలు వాళ్ళ శరీరం మీద అంత పూర్వం గాయం తగిలిన మచ్చ లేదు, ఒక్క డ్రాప్ కూడా బ్లడ్ కారడం లేదు. అందరూ ఉత్సాహంతో ఉన్నారు. ఇంకో చిత్రం చెప్పమంటారా, అప్పటికి దాదాపు 10-11 రోజులుగా యుద్ధం జరుగుతోంది. ఇన్ని రోజులుగా చచ్చిపోయి ఉన్న వానరులందరూ మళ్ళీ బతికి కూర్చున్నారు. మొత్తం ఆనాటి వరకు ఎవరెవరు చచ్చారో వాళ్ళందరూ లేచి కూర్చున్నారట. మరి మనకు అనుమానం రావాలి, చచ్చిన రాక్షసులు కుంభకర్ణాదులు ఎందుకు బతకలేదని. రావణాసురుడు చచ్చిన వాడిని చచ్చినట్టు తీసుకెళ్లి సముద్రంలో పారేయండి అన్నాడు. ఎందుకంటే మన వాళ్ళు ఇంతమంది చచ్చిపోతే చూచిన వాడికి భయం వేస్తుంది, మన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఎదురుగుండా కనపడకూడదు. కాబట్టి చచ్చిన వాడి కళేబరం వెంటనే చీకటి పడేలోపు సముద్రంలో దోసిపారేయండి అన్నట. అందుకని యదాప్రభృతి లంకాయాం యుద్ధ్యంతే కపిరాక్షసాః తదాప్రభృతిమానార్థం ఆజ్ఞయా రావణస్య చ హతాహతాస్తు చెప్యంతే సర్వయేషతు సర్వయేవతు సాగరే. చచ్చినవాణ్ణి చచ్చినట్టు గాయపడి కొట్టుకుంటూ చావడానికి సిద్ధంగా ఉన్నవాణ్ణి కూడా, ఇంకా వాడు బతుకుతాడు కదా పాపం, వాణ్ణి కూడా పట్టుకెళ్ళి సముద్రంలో పారేశారు వాళ్ళు. ఎంత తెలివి తక్కువడు వాడు చూడండి. ఎందుకనిట, తమ కుటుంబాల వాళ్ళు ఆడవాళ్ళు భటులు రాగానే ఎదురుగుండా రాక్షసుల శవాలు కనపడితే అమ్మో మన వాళ్ళు ఇంతమంది చచ్చిపోయారా, మనం కూడా చచ్చిపోతామేమో అని హార్ట్ అటాక్ వచ్చి ఎక్కడ పడిపోతారో, మళ్ళీ కార్డియాలజిస్టులు పిలిపించాల్సి వస్తుందని తనకి ప్రిస్టీజియస్ క్వశ్చన్గా భావించి అహంకారి అయిన రావణుడు చచ్చిన వాడిని చచ్చినట్టు చావు దెబ్బలు తిని గిలగిలా కొట్టుకుంటూ చావడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళని వాళ్ళందరినీ సముద్రంలో దోసేయండి అన్నట. అందువల్లే ఒక్క రాక్షస శవం కూడా అక్కడ లేదు, అవన్నీ సముద్రంలో పడిపోయి పడిన వాటిని పడినట్టే తిమింగలాలు మొసళ్ళు చేపలు పీక్కు తినేసాయి. కాబట్టి వాళ్ళు బ్రతికే అవకాశం లేకపోయింది. శవం ఉంటేనే బతుకుతుంది ఈ సంజీవనం వల్ల, శవం లేదు కనుక వాళ్ళు చచ్చారు. ఈ విధంగా రాక్షసులకు వినాశనం, మళ్ళీ వానరులకు ఉత్సాహం కలిగింది, అందరూ బతికారు యథాప్రకారం. ఇవి అద్భుత ఘటనలు అంటే. ఇప్పుడు సుగ్రీవుడు బ్రహ్మానంద భరితుడై రాముడికి జరిగింది చెప్పి ఆ తర్వాత హనుమంతుడితో, హనుమ నీవు చేసిన ఈ మహోపకారం జీవితంలో మర్చిపోలేం, ఇప్పుడు మనం చేయవలసిన పని ఉన్నది. ఇది రాత్రి, ఈ రాత్రి వేళ మనమందరం మరణించామనుకుని రాక్షసులు హాయిగా నిద్రపోతూ ఉంటారు. మనం వెళ్ళి వాళ్ళ మీద రాత్రికి రాత్రి దాడి చేసేద్దాం, సర్వనాశనం చేసి పారవేద్దాం, లంకానగరాన్ని అన్ని వేపుల నుంచి విధ్వంసం చేసేద్దాం అన్నాడు. రామాజ్ఞ స్వీకరించి వెంటనే వానరులంతా కాగడాలు వెలిగించుకుని చీకట్లో లంకలోకి దూకేశారు. తలుపులు పగలగొట్టేశారు, ప్రాకారాలు విరగ్గొట్టి పారవేశారు. హాయిగా గాఢంగా నిద్రపోతున్న రావణాసురుని అంతఃపురం దగ్గరకు వచ్చారు. రాక్షసులంతా నిద్దట్లో నుంచి మెలుకు తెచ్చుకుని బయటికి రావడానికే సమయం పట్టింది. ఈలోపే లంకానగరంలో ఇళ్ళకి నిప్పు వచ్చిందిట. ఈ నిప్పుతో ముప్పు వచ్చింది, కొంపలన్నీ తగలబడిపోతున్నాయట. ఈ వెలుతురులో యుద్ధం మొదలెట్టారు. ఇళ్ళు తగలబెట్టి ఆ వెలుతురులో కరెంటు పోయినా బెంగలేదుగా ఇకప్పుడు, అందుకని ఆ వెలుతురులో పటాపటా కొట్టుకుని యుద్ధం మొదలుపెట్టారు. ఏంది అగ్నికి ఆహుతైపోయాయో, ఇళ్ళన్నీ ఆహుతైపోతున్నాయి, ప్రసాదాలు తగలబడిపోతున్నాయి, చెట్లు తగలబడిపోతున్నాయి. ఆ సమయంలో జరుగుతున్న యుద్ధం అసలు భయంకరం అంటారు దాన్ని, చూసేవాడికి భయం వేస్తుందండో. ఆ తుమ్ముల యుద్ధం భయంకర యుద్ధం, ఓ మాదిరివాడు చూస్తే గుండెకి చచ్చిపోతాడు, అంత ఘోర యుద్ధం సాగింది. ఆ రాత్రి సమయంలో ఎత్తైన భవనాలు ఆకాశమంతేసి మంటలతో తగలబడిపోతున్నాయట. ఈ మంటలు భవనముల మీద నుంచి ఎక్కడో ఇంద్రలోకం వరకు వ్యాపించాయన్నారు. అంత ఎత్తు అగ్నిజ్వాలలు అక్కడ కనపడుతున్నాయి. ఒక ముక్కలో చెప్పాలంటే అది ప్రళయకాల అగ్ని. ప్రళయకాలంలో లోకాలని తగలబెట్టడానికి అగ్ని అలా ప్రజ్వరిల్లుతాడు. అటువంటి అగ్నిజ్వాలలు ఇప్పుడు లంకానగరంలో వచ్చాయి. ఇక్కడ మహాత్ములు రామలక్ష్మణులు బాణాల దెబ్బలన్నీ పోగా పూర్తిగా ఆరోగ్యవంతులయ్యారు కదా, వాళ్ళు కూడా హనుమంతుడితో పాటు లంకానగరంలో అడుగుపెట్టేశారు. వానరులకు ఒక యోగం చెప్పమంటారా, ఈ మృత సంజీవని, విశల్యకరణి, సావర్ణ్యకరణి, సంధానకరణి అనే మూలికల యొక్క ప్రభావం వల్ల వాళ్ళ శరీరములలో ఉన్న బాధలు పోయి ఎక్కడి లేని ఉత్సాహం వచ్చింది. వాళ్ళకి అలసటంతా పోయింది, నిద్రపోకుండా ఇంతకాలం యుద్ధం చేస్తున్న అలసటంతా దూరం అయిపోయింది. అందువల్ల ఉత్సాహంతో యుద్ధం చేయడం మొదలెట్టారు. ఈ సందట్లో ఈ పర్వతాన్ని ఎక్కువసేపు ఎక్కడ ఉంచకూడదు, ధర్మం కాదు. అందుకే హనుమంతుడు కళ్ళు మూసి తెరిచేలోపు వీళ్ళని బాగు చేసి మళ్ళీ పర్వతం అక్కడ పెట్టి వచ్చేశాడు. ఆ వేగమే వేగమండి. మా చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక ఆయన ఉండేవాడు, పిల్లలు లేని దంపతులు వాళ్ళు. ఆయనకి పాపం మతిమరుపు ఎక్కువ. రోజు కాళ్ళకి చెప్పులు వేసుకుని ఆఫీస్కి వెళ్ళి చెప్పులు మర్చిపోయి వచ్చాడు. వచ్చినప్పుడు చెప్పులు మర్చిపోయి మరి ఎలా సైకిల్ దొక్కాడో తెలియదు. చెప్పులు లేకుండా బయటకు వెళ్ళేటప్పుడు మనకి కాళ్ళు గుచ్చుకుంటాయి కదా, కాళ్ళకి ఏరాళ్ళు గుచ్చుకుంటే చెప్పులు వేసుకోలేదని తెలుస్తుంది. ఆయన ఎప్పుడు మర్చిపోయి చెప్పులు వదిలి ఇంటికి వచ్చేవాడు. ఈ చెప్పులు పోయేవి, వాళ్ళు ఆవిడ రాగానే చెప్పుచ్చుకునేది, ఆవిడ చెప్పు, ఈయన చెప్పు పోయిందిగా, అందుకని చెప్పులు వదిలేస్తున్నావు అని చెప్పేది. ఇది ఒక పెద్ద గొడవ. ఇంచుమించుగా 30 చెప్పులు జతలు పోయాయి ఆయనకి. ఒకరోజు నాయన ఇంట్లోంచి పెడుతూ ఉంటే, నువ్వు చెప్పులు వేసుకోకుండా వెళ్ళు అంది వాళ్ళ ఆవిడ. రోజు చెప్పులు జతలు పోగొడతావు, నీ పింఛన్ అంతా నెల నెల టెన్షన్గా వస్తున్న పింఛన్ అంతా చెప్పులకి అయిపోతుంది. అందువల్ల చెప్పులు దేవుద్ది, ఎలాగో చెప్పులు లేకుండా తిరిగి వస్తున్నావు కదా, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చెప్పులు లేకుండా సైకిల్ తొక్కుకొని సత్రానికి వెళ్ళిరా అంది. ఆయనకు పౌరుషం వచ్చింది. ఈరోజు ఏమైనా సరే నేను చెప్పులు మర్చిపోకుండా వస్తాను అన్నట్ట. సరేనండి అంది ఆవిడ. అని లోపలికి వెళ్ళిపోయింది. ఈయన బట్టలు వేసుకున్నాడు, ఇంట్లోంచి బయలుదేరాడు, సత్రానికి వెళ్ళాడు. సాయంత్రం వచ్చేటప్పుడు, చూసావా పొద్దున్న నీతో చెప్పినట్టుగా చెప్పులు మర్చిపోకుండా వేసుకొచ్చాను అన్నాడు వాళ్ళ ఆవిడతో. మీ మొహం వెళ్ళేటప్పుడు అసలు మీరు చెప్పులే వేసుకెళ్ళలేదండి అంది ఆవిడ. ఎవరిదో వేసుకొచ్చాడు ఈయన. ఈసారి ఏం జరిగింది, ఏమైనా చెప్పులు సాయంత్రం తిరిగి తీసుకొస్తానన్న కంగారులో వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోవడం మర్చిపోయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఆయన ఎవరు చెప్పులు వేసుకొచ్చాడో తెలియదు. అప్పుడు చూసి, అవునేవు ఇవి నా చెప్పులు కావేవో అన్నట్ట. అలా ఉంటారు కొంతమంది మహానుభావులు. అలాంటి వాళ్ళందరూ నాకే తగులుతారండి, మరి నా యోగం ఏంటో తెలియదు. నాకు శిష్యులు ఎక్కువ మంది తగిన వాళ్ళంతా. ఇటువంటి మంచి అద్భుతమైన జ్ఞాపక శక్తి కలిగిన ప్రజ్ఞావంతులు వచ్చి, గురువుగారు మాకు జ్ఞాపక శక్తికి మంత్రం ఇవ్వండి అంటారు. వీళ్ళతో మాట్లాడి మాట్లాడి కొంతకాలానికి నా పేరేమిటో నేనే మర్చిపోయేటట్టున్నాను. అంటే ఈ తాతగారు అంటారు, ఇవన్నీ ఉపన్యాసానికి మనకు వస్తాయి కదండి ఆ శిష్యుల వల్ల అన్నాడు ఆయన. ఉపన్యాసం కాదు, ఉపరి సన్యాసానికి మనకు వస్తాయి ఆయన. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, మహావేగముగా నిమేష మాత్రంలో హనుమంతుడు పర్వతం అక్కడ పెట్టొచ్చి రామచంద్రుడి దగ్గరకు వచ్చాడు. మళ్ళీ యుద్ధరంగంలో పాల్గొన్నాడు. ఇప్పుడు కుంభకర్ణుడికి 2 కొడుకులు ఉన్నారు, కుంభుడు, నికుంభుడు. వీళ్ళు రావణుని దగ్గరికి వెళ్ళి, తండ్రి మమ్మల్ని ఆజ్ఞాపించు, మేము వెళ్ళి రామలక్ష్మణుని సంహరిస్తా ఉన్నారట. ఏది ఇద్దరును. అప్పటిదాకా కుంభకర్ణుడు పోయాడు. ఇందాకనే ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణముల నుంచి రామలక్ష్మణులు బయటపడితే కూడా ఈ మూర్ఖులిద్దరూ మేము మళ్ళీ యుద్ధం చేస్తామన్నారు. వెళ్ళండి అన్నాడు రావణుడు. ఏం యుద్ధం జరిగింది, చీకట్లో ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం. ఒరే నాతో యుద్ధం నువ్వు చేస్తావరా అంటే, నీతో యుద్ధం చేయడం ఏమిట్రా చమట అని రెండో వాడు అనడం, వీడు వెళ్ళి వాడిని కొద్దడం, వాడు వచ్చి వీడిని ఎత్తి మీద కొట్టడం, ఎవరు ఎవరిని కొడుతున్నారో ఎందుకు కింద పడిపోతారో తెలియట్లేదు. ఒక్కడు వచ్చి, దా దా నన్ను ఎత్తి మీద కొట్టు అన్నట్ట. వాడు వచ్చి ఎత్తి మీద కొట్టగానే, ఢామ్ అని కింద పడి, అనవసరంగా నేను కొట్టమన్నా తలకాయ పగిలి చచ్చిపోతాను అన్నట్టు ఒకడు. ఆ పడిపోతూ కూడా మళ్ళీ ఉత్సాహంతో లేచి అవతల వాడిని కత్తితో కోటి పొడి చచ్చిపోతున్నాడు ఒకడు. తల తెగిపోతే తెగిన తల ఎడంచెత్తో పట్టుకుని కత్తి కాసేపు ఆడించి అవతల వ్యక్తిని చంపి చచ్చిపోతున్నాడు మరొకడు. ఈ విధమైన తుములు యుద్ధం, భయంకర యుద్ధం జరిగింది అక్కడ కటిక చీకట్లో. ఆ సమయంలో అంగదుడు కంపనుణ్ణి చంపాడు. ఆ తర్వాత ప్రజంగుణ్ణి చంపాడు. ఇప్పుడు సోనితాక్షుడని ఒకడు ఉన్నాడు, వీడు కూడా రావణాసుడి పుత్రుడే. వీడు ద్విధుడితో యుద్ధానికి వచ్చాట. ఇద్దరు ఒకళ్ళొకడు చేతులు పట్టుకుని ఎద్దుల్లా వెనక్కి తోసుకున్నారు. మంచి మదించినటువంటి ఆబోతులు కొమ్ములతో పొడుచుకుని వెనక్కి వెనక్కి గంటుకుంటే చూశారు, అలా యుద్ధం చేశారట. ఆ సమయంలో సోనితాక్షుడి కళ్ళల్లోంచి నిజంగా సోనితం కారిందన్నారు. సోనితం అంటే రక్తం. వాడి కళ్ళు ఎర్రగా నెత్తురు చిమ్మినట్టుంటాయి కనుక వాడిని సోనితక్షుడు అన్నారు. ఎందుకో కొంతమంది కళ్ళు ఎప్పుడు ఎర్రగానే ఉంటాయి, వాళ్ళ కన్నెర్ర, అందరినీ కన్నెర్ర చేసి చూస్తారన్నమాట. అలా వీడి కళ్ళు ఎప్పుడు ఎర్రగా ఉంటాయి. ఈ ఎర్రని కళ్ళల్లోంచి నిజంగా నెత్తురు కారి వాడు సోనితక్షుడు అనిపించాట. అప్పుడు ద్విధుడు యుద్ధం చేస్తూ హఠాత్తుగా ఒక పెద్ద నల్ల మద్ది చెట్టు పట్టుకొచ్చి వాడి మాడు మీద ఢామ్మని కొట్టడంతో వాడి తల ముక్కలైపోయింది, కొబ్బరికాయ పగిలినట్టు పగిలిపోయింది. ఆ సమయంలో ప్రజంగుడు అనేవాడు అంగదుడితో యుద్ధం చేశాడు. అంగదుడికి వాడికి మధ్యలో ఘోర యుద్ధం సాగింది. వాడు కత్తి తీసుకుని కత్తితో తలపడ్డాట. అంగదుడి శరీరాన్ని కొంచెం నరికేశాడు. అప్పుడు అంగదుడు హఠాత్తుగా వాడి మీద దూకి వాడి భుజం మీద ఒక దెబ్బ కొట్టి వాడి కత్తి లాక్కుని వాడి కత్తితోటి వాడిని చంపేశాడు. ఎవరు తీసిన గొత్తులు వాళ్లే పడతారంటారు, కానీ ఎవరి కత్తి దెబ్బకి వాళ్లే చస్తారనే విషయం ప్రజంగుడు నిరూపించాడు. ఆ సమయంలో నికుంభుడు ధనుర్ధారుల్లో శ్రేష్ఠుడు లక్ష్మణుడితో ఘోర యుద్ధం చేశాడు. లక్ష్మణుడు నికుంభుడిని సంహరించాడు. ఈ విధంగా ఘోర యుద్ధం సాగుతూ ఉండగా ఇప్పుడు కుంభుడు వచ్చాట. కుంభుడు స్వయముగా కుంభకర్ణుడు కొడుకు, రావణుని తమ్ముడు కుమారుడు, వాడు కూడా మహాకాయుడు. వాడు మహాయుద్ధం చేశాడు. ఇంచుమించుగా కుంభకర్ణుడే మళ్ళీ వచ్చాడా అనిపించిందిట. వాడు కూడా వానరుల మీద పడి రెండు చేతులతో పుచ్చుకుని నోట్లో వేసుకుని నవిలి పారవేస్తూ ఉంటే అప్పుడు రామచంద్రుడు ఆశ్చర్యపోయి, వీడు కుంభకర్ణుడు అంత కాకపోయినా ఇంచుమించుగా అంత పరాక్రమం ప్రదర్శిస్తున్నాడు, ఈ దుర్మార్గుని చంపమని సుగ్రీవుణ్ణి పంపాడు. సుగ్రీవుడు వచ్చి, ఓరి మూర్ఖుడా, ఎందుకురా యుద్ధం? మీ నాన్న చచ్చాడు, నువ్వు యుద్ధంలో చస్తావు, ఇప్పటిదాకా యుద్ధం చేసి చేసి అలిసిపోయి ఉన్నావు, ఈ పూట ఇంటికి వెళ్ళి గాఢంగా నిద్రపోయి విశ్రాంతి తీసుకుని రేపు యుద్ధానికి వస్తే అప్పుడు పిడికిలతో నిన్ను ఒక దెబ్బ కొట్టి సంహరిస్తానన్నట్ట. వీడికి ఒళ్ళు మండింది. నన్ను అలిసిపోయానంటావా? ఎంత యుద్ధం చేసినా నాకు అలసట ఉండదు, రారా బస్తీ వేసవాలన్నట అని యుద్ధం మొదలుపెట్టాడు. ఇదేమో పాత బస్తీ, సుగ్రీవుడేమో కొత్త బస్తీ, ఈ ఇద్దరికీ మధ్యలో కుస్తీ పట్లు మొదలయ్యాయి. ఘోర యుద్ధం సాగింది. కుంభుడు రెండు చేతులు జోడించి అమాంతంగా ఈ రెండు చేతులలో బిగించి సుగ్రీవుడి నెత్తి మీద కొట్టాడు. సుగ్రీవుడి తల పగిలినంత పని అయ్యింది. కాసేపు కళ్ళు తిరిగి కింద పడి అతి కష్టం మీద తనను తాను సముదాయించుకుని స్పృహలోకి వచ్చి, ఓరి దుర్మార్గుడు ఎంత దెబ్బ కొట్టావురా అని మళ్ళీ వచ్చేవాడు నడుము పుచ్చుకుని సముద్రంలోకి విసిరేశాడు. వాడు వెళ్ళి సముద్రంలో పడ్డాడు. టెక్నికల్